జరుపుకున్నాం. జరుపుకున్నాం అంటే ఏదో వేడుక లాంటిది కాదు. ప్రతి చోట పెళ్లి 5 రోజులు చేస్తారు ఇలాంటివన్నీ వింటూ ఉంటాం మనం. కానీ ఇక్కడ మనం పంచాంగికంగా దీక్ష చేశాం. దీక్ష అంటే ఏంటంటే విమలమైనటువంటి మనస్సును ఇచ్చేటటువంటిది దీక్ష అని చెప్తారు. విమలమైనటువంటి మనస్సు అంటే నిర్మలమైన మనస్సు. మనం కూడా మహాత్ములకి నమస్కారం చేసుకునేటప్పుడు వారు ఆశీర్వదిస్తారు మనల్ని, నిర్మల అంతఃకరణ సిద్ధిరస్తు అని. నిర్మలాంతఃకరణ సిద్ధిరస్తు. ఏంటి నిర్మలాంతఃకరణ? అంతఃకరణ అంటే ఏమిటి అంటే, అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి 4. అవేమైనా ఒక మన హార్ట్లో ఉండే 4 చేంబర్స్ లాగా ఉన్నాయా అనుకుంటే అలా కనిపించవండి. అదంతా కలిపి ఒకటే. దానిని మనం మనస్సు అనొచ్చు, లేదంటే బుద్ధి అనొచ్చు, ఏదైనా ఒకటే. కానీ అది సంకల్పించేటప్పుడు దానిని మనస్సు అని పిలుస్తున్నాం. దానిని నిర్ణయించేటది, చిత్తాన్ని రికార్డ్ చేసేటప్పుడు మన మనసులో దాన్ని చిత్తం అంటున్నాం. నిర్ణయించేటప్పుడు దాన్నే బుద్ధి అంటున్నాం. క్రియ చేసేటప్పుడు అహంకారం అంటున్నాం. అంటే ఏమిటి? ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నామండి, అక్కడ ఏదో ఒక షోరూంలో ఏదో చీర ఏదో కనిపించింది, ఇలా చూసామంటే ఆ చీరను గుర్తించాము. ఆ గుర్తించడం అనేది చేసింది అనమాట మనస్సు, సంకల్పం చేసింది. అది ఇంతకు ముందర చీర అనేది చూసింది కాబట్టి ఇప్పుడు అక్కడ చూడగానే గుర్తుపట్టింది చీర అని. అని వెంటనే మనసుకి సెక్రటరీ గారు ఉన్నాడు, వాడే చిత్తం, వాడు చిత్రగుప్తుడు అనమాట. మనస్సు ఏది సంకల్పిస్తే గబగబగబగబ నోట్బుక్ పెన్ను తీసుకొని రాసేసుకుంటాడు, రికార్డ్ చేసేస్తాడు. చిత్తం అనేటటువంటిది రికార్డు చేసేస్తుంది, గబగబగబ రాసేసుకుంటుంది. ఆహా ఫలానా చోట ఈవిడ ఎక్కడ చూసింది, ఏ బజార్లో చూసింది, ఏ షాప్ దగ్గర చూసింది, ఇవన్నీ కూడా అంటే మనసు ఉనికిన సంకల్పమే చేసింది. కానీ దాని గురించి ఆలోచింపజేసింది ఏంటండి? చిత్తం. అది మనసులో ఇప్పుడు చెప్పారు చూసారా, మనసులో ఒకటి చెప్పాల్సి ఉంది, ఆవేదన. ఈ ఆవేదన అంటారా, ఇది ఎంత పూర్తి అంత మంచిది. కానీ ప్రపంచిక విషయాలు నిన్న కూడా ఆమె చెప్పారు కదా, ధ్యాయత విషయాలు సంఘస్తే శూపజాయితే సంఘా సంజాయితే కామా కామా రోజు ఉంటాయి. బాహ్య విషయాలు అంటే ప్రపంచ విషయాలను ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, ఏ పురుషుడు అయితే బాహ్య విషయాలని ప్రపంచ విషయాల్ని ఎవడా ఆలోచిస్తాడో చూస్తాడో సంకల్పం చేస్తాడో ధ్యాయంతో దానిని ధ్యానిస్తూ ఉంటాడో, ఇంక ఇప్పుడు మన ధ్యానం ఏమైపోతుందన్నమాట, అచేర ధ్యానం అయిపోతుంది. ధ్యాయంతో విషయాన్ని కూర్చాలి, దాని మీద ఏమైపోతుంది ఇప్పుడు సంఘస్తే ఉపజాయితే, దాని మీద సంఘం ఏర్పడుతుంది. అది నాకు ఉంటే బాగుండు కదా అని ఒక దానితో ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది మనకి. సంఘ సంజాయితే కామ, ఎప్పుడైతే ఆ చీరతో మన మనసు అటాచ్ అయిందో దానిని నేను పొంది తీరాలి అని ఒక కామం అంటే కోరిక కలిగి, దృఢంగా కలిగి ఊరుకుంటామా అండి? కామ అది కోరిక వచ్చింది, మరి ఇంట్లో అమ్మనో నాన్ననో లేదంటే భార్య భర్తనో అడుగుతుంది, ఏమండి నేను పలానా చూడండి ఓ చీర చూశానండి అది కొనుక్కుందాం. ఏ నువ్వు కిందటి నెలే కదా కొనుక్కున్నావు, ఇంక ఇప్పుడు వద్దు మనకు అంత డబ్బులు లేవు అంటాడు. ఈవిడ వెళ్ళదు, లేదంటే కొనితే కాదంటాడు, ఓ వీల్లేదు అంటాడు. అప్పుడు మన బుద్ధి అనేది ఒకటి ఉంటుంది అక్కడ, ఆ బుద్ధి అనేటటువంటి నిర్ణయిస్తుంది. అయ్యో నా భర్తగారు చెప్పారే ఆయన నిజమే కదా చెప్పింది, నేను కిందటి నెలే కదా కొనుక్కున్నాను, మళ్ళీ కొనుక్కుంటే తప్పు కదా, అయినా ఆయనకి అధికమైన భారం మోపుతున్న దాన్ని అవుతారు కదా అనేటటువంటి ఒక మనకి బుద్ధి నిర్ణయించింది అనుకోండి, అప్పుడు ఆ కోరిక అక్కడ మళ్ళీ అడిగిపోతుంది. దాన్ని అక్కడ అహంకారం ఇంకా లేచి అక్కడికి వెళ్ళి పరుగులు పెట్టి కొనుక్కోదు. ఈ బుద్ధి అన్నిటికంటే ముఖ్యమైనది, ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునేటటువంటి బుద్ధి కేవలం వరం మానవుడికి ఇచ్చాడు ప్రభు. ఇంకే ప్రాణికి ఇవ్వలేదండి, కేవలం మానవుడికే. ఆ బుద్ధి ఒక్కటి ద్వారా నువ్వు నన్ను తెలుసుకోవచ్చు. బుద్ధి కంటే ఈ స్థూల దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే గొప్పది బుద్ధి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఇంద్రియాణి పరాణ్యాము ఇంద్రియేభ్య పరమన మనసస్సు పరాబుద్ధి బుద్ధే పరతస్సు సహ. ఆ బుద్ధిని దాటి ఒకడు ఉన్నాడు చూడండి, వాడు పరవస్తు. అది తెలుసుకోవడానికి మన బుద్ధి నిర్మలగా ఉండాలి. ఆ బుద్ధి ఎప్పుడు ఆత్మబుద్ధిగా ఉండేది అనుకోండి, మన విషయం మన మనసు విషయాన్ని లేకపోదు. ఒకవేళ పోయినా అప్పుడు మనకి గురు బుద్ధి విశేషత, గురువు గురుమూర్తి మనకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మనకి సందేశాలు ఉన్నాయి. వారు చెప్పారు, వారికి మనని ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచిన వారు వారు, చిన్ననాటి నుండి పెంచిన తల్లి ఆయన. అటువంటి తండ్రి మనకి ఎన్నిసార్లు మనకి మంచి చెడు చెప్పలేదండి. డబ్బులు దూరా ఖర్చు చేయకండి, వస్త్రం అనేది మీరు కట్టుకుంటున్నారు అంటే కేవలం మీ యొక్క శరీర రక్షణకే కట్టుకుంటున్నారు, కానీ మీరు ఆడంబరాలకి పోకండి. డబ్బులు ఆఖరికి పెళ్ళయ్యి వచ్చిన కొత్త పిల్లలకు కూడా వాళ్ళకు కూడా బాబు మాట్లాడే వారు, అలాగే అప్పగింతలు పెట్టేవారండి. మీ ఆయన 1000 రూపాయలు తీసుకొస్తే, అమ్మా నువ్వు 2000 రూపాయలు ఖర్చు పెట్టకే అని చెప్పేవారు. కనుక ఇవన్నీ కూడా గురుబుద్ధి, గురుబుద్ధి విశేషత, ఆత్మబుద్ధి శుభ్రం చేయవు, ఈ రెండు మంచివే. అయితే పరాయ బుద్ధి వినాశాయ పట్టింటాడు ఉంటుంది. ఇది మనం మనం ఉంటుంటామంటే మన భర్తతో చెప్పుకోనుకోండి, అక్కడ పక్క నుండి ఆడుతో చెప్తాం. నేను ఫలానా చోట ఒక కొట్లో ఆ బొమ్మ బ్రదర్స్లో చూశాను, నేను జో కేసులో బ్రహ్మాండంగా ఉంది అది కూడా. కానీ మా ఆయన వద్దన్నారు, ఏం పర్వాలేదు ఏంటి ఆయన డబ్బు పోకపోతే నేను ఇస్తాను కదా చీర మళ్ళీ వస్తుందా అనుకుంటాడు. అవతి ఇస్తావా, నీకు వచ్చే నెల ఇచ్చేస్తాను, నాకు వచ్చిన పాకెట్ మనీలో అంటుందండి అనేసరి చీర కొనేస్తుంది. అప్పుడు అహంకారం కొట్టు తీసుకెళ్ళిపోతుంది. పరాయి బుద్ధి వినాశాయ, వచ్చే నెల ఇంకా మనకేం ఖర్చు వస్తాయో మనకేం తెలుసో. ఇలాంటి కొట్లో బాగుండకపోవచ్చు, వాడి ట్రీట్మెంట్కి పోవడంత డబ్బు అయిపోతుంది, ప్లస్ ఇది కూడా అదనపు ఖర్చు అయిపోతుంది. స్త్రీ బుద్ధి ప్రణాళిక, స్త్రీ అంటే అమ్మ చెప్తూనే ఉన్నారు, ఆడవాళ్ళని కాదు అక్కడ. స్త్రీ అంటే పరబ్రహ్మ ప్రసాద్ బాబు చెప్పేవారు, సా తా రా కలిపితే స్త్రీ అయింది. సా తా రా, సా అంటే సత్వగుణం, తా అంటే తమోగుణం, రా అంటే రజోగుణం. సత్వ రజస్ తమోగుణాలు అంటే అమ్మ చెప్తారు ప్రకృతి. ప్రకృతికి లోబడిపోయిన మనసు అవుతే ఇంకా వినాశమే, ఇంకా అసలు అది ప్రళయాటకమే. ప్రళయాలు మారిపోయినా మారిపోదు కానీ మన బుద్ధి మట్టు మారుతాడు. కనుక ఈ అంతఃకరణ ఈ నాలుగింటిని మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అంటారు కదా, ఈ నాలుగింటిని కూడా మనం నిర్మలంగా ఉంచుకోవడానికి ఒక్కటి మనం నిర్మలంగా ఉంచుకుంటే చాలు. మనస్సు మెయిన్ స్విచ్ అని చెప్పారు బాబుజీ మహారాజు గారు. మనస్సుని మనం మన మన కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే హఠయోగంలో పెట్టుకుందాం అనుకుంటే మటుకు అది వేరు వేరే వేరు తిరిగి మనం స్ప్రింగ్ లాగా కొడుతుంది బయట. అందుకని దానిని చక్కగా మంచి చేసుకోవాలి, దువ్వాలి. దువ్వి మంచి చేసుకొని ఏమే నువ్వెందుకే ఇలాంటప్పుడు ఇవాళ చూడ ఆదివారం ఎన్ని సీరియల్స్ వస్తాయో ఎన్ని సినిమాలు వస్తాయో అవన్నీ చూడకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నామేంటి అని అందరికోటి మనం ఏమైపోతాం. అయ్యో ఇవాళ మన పంచాయతీ దీక్షకు ఆఖరి రోజు మాతది వారు స్వయంగా ఇక్కడ కూర్చొని మన చేత పూజలు చేయిస్తున్నారు. అందులో మొన్నట్లాగా సామూహికంగా కాదు, ఇక్కడ మనం మాత్రమేను ఎంత బాగుందో కదా అని ఇక్కడే ఉన్నాం అనుకోండి, మరి అదేంత ఆనందాన్ని పొందుతున్నాం మనం. కనుక ఇక్కడ ఏంటంటే ఆత్మబుద్ధి గురుబుద్ధి విశేషత, వాటిన్నింటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మనస్సును ఎప్పుడూ కూడా దానిని కాగదే చిత్తమా శ్రీప్రసాదులు కొలవాలి అని ఏ మహాత్ములను ప్రార్థించినా కూడా అలాగే ప్రార్థించారండి. మనసా ఎప్పుడోటినే నా మనవిని చేపరవే మనసా అని జాగ్రత్త స్వామి అన్నాడు. మరి రామరామీజే మనవా అని చెప్పి మీరాదరిని పాడుతుంది, వాళ్ళందరూ వాళ్ళ మనసునే కోరుకున్నారు. హాయిగా రామరామ అనే రసంలో ఊరవే ఎంతసేపు ఎన్ని ఈ చెరుకు రసాలు ఎన్ని సీసాలతో అభిషేకం చేసి నువ్వు ఎంత అవుతావు ఆ చెరుకు రసం? చెరుకు రసం అంటే ఎక్కువ తాగితే మా నారాయణ షుగర్ కూడా ఎక్కువైపోతుంది. ప్రసాదం ప్రసాదం నేను ఎక్కువ తాగానుకోండి తప్పకుండా కనుక. కానీ రామనామము ఇవరే రామరసం అన్నారు సదాశివబ్రహ్మేంద్ర. ఏ మహాత్ములు చెప్పినా మాకు మనకి చెప్పినది ఏమిటి అంటే భగవద్ నామం. ఈ కలవు కేశవ కీర్తన, కలియుగంలో మనకి కేశవుడిని కీర్తిస్తే చాలు. మీరేమి జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు అని ప్రహ్లాదుడు పాడేటట్లు అంత అవుతుంది. అది ఒక్కటే చాలు మనకి నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం, శివమంత్రం, నారాయణ మంత్రం, రామమంత్రం, జగన్మాత మంత్రం, గురుమంత్రం, ఏ మంత్రమైనా కూడా ఒక్కటే అని బాబుజీ మహారాజు వారి వాచ. అమ్మ అంటే ఆ బ్రహ్మామృతం, అమ్మ బ్రహ్మామృతాన్ని మనకి అందిస్తున్నది. రామ రా అగ్ని బీజం, మా అమృత బీజం, రా అనేసరికల్లా మనలో ఉండే కోరికలు వాసనలు సంకల్పాలు ఇవన్నీ కూడా కాలి దగ్ధమైపోయి మనకి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది రామనామం. కృష్ణాసేతి కృష్ణ, కృష్ణకి అజ్ఞానం, అజ్ఞానాన్ని నశింపజేసేటటువంటి కృష్ణనామము కనుక నిరంతర నామస్మరణలో మనం ఓలలాడుతుంటే ఈ నామాగ్ని ద్వారా మన ధ్యానాగ్ని పెరుగుతుంది. అవునంటారా కాదంటారా? బాబుజీ మహారాజు ఏమన్నారు, జ్ఞానాగ్ని దంతకర్మాణి అని చెప్పి గీతాచార్యుడు అన్నాడు భగవద్గీతలో. ధ్యానాగ్ని దత్తకర్మాణి అని మీ హృదయబాబు అంటున్నాడు కనుక ఇప్పుడు అమ్మేమన్నారు ఇంకా ఒక మెట్టుకి ఇంతకు దిగి వచ్చి నామాగ్ని దత్తకర్మాణి అని ఒక మనకు ఒక మంచి సూక్తి ఇచ్చాను శ్లోక. ఓకే, అది అంటే ఏంటి అని ఒక్కసారి విచారణ చేస్తున్నాం అనుకోండి. జ్ఞానం అంటే మనం ఎక్కడికో చాలా పైకుందనుకుంటాం. జ్ఞానం అంటే ఏంటి? తెలియడం. ఏదైనా ఒక వస్తువు తెలియాలంటే ముందర వస్తువు ఏదో మనకు తెలియాలి కదా. మనకి వస్తువే తెలియటం లేదు, ఆ వస్తువు ఏదో చెప్పేవాళ్ళే ఉండలేవు. అసలు వాస్తవికంగా ఉండేదేదో అది ఒక్కటే వస్తువు. అది ఆత్మ వస్తువు, అది పరమాత్మ వస్తువు, అదే భగవంతుడు. భగవంతుడు ఒక్కడే ప్రపంచంలో వస్తువు, ఎన్నటికీ చెరగరాని తీరనటువంటి నిధి, గురుపాద సన్నిధి, నిజమైన పెన్నిధి, అసలైన పెన్నిధి, సుస్థిరమైన పెన్నిధి. ఆ పెన్నిధి గురుదేవుడు ఏం చేస్తాడంటే, ఒరే మీ మనసంతా అనేక రకాలుగా చిందరవందరగా వెళ్ళిపోతుంది పలు తలపులతోటి వాటన్నింటినీ. నిన్న చెప్పారుగా అమ్మ, ఒక సూర్యరశ్మి ఇలా వస్తూ ఉంటే ఆ సూర్యరశ్మిని మనం ఒక అర్థంలోంచి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది దాంట్లోంచి మధ్యలో చిల్లు పెట్టి దాంట్లోంచి పంపిస్తే అవతల వైపు పెట్టి అక్కడ ఒక ఆయుధం పెట్టామంటే అక్కడ కాలుస్తుంది. గురు మహారాజు వారు, బాబుజీ మహారాజు వారు నాకు ఇది ఒక రోజు పేపర్ చదువుతుంటే పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద రాసి నాకు ఇచ్చారనమాట. ఈ బొమ్మ కూడా వేశారు స్వామి వారు నా దగ్గర ఇప్పటికీ ఉందన్నమాట. ఆ సూర్యకిరణాలు ఇలా వస్తున్నట్టు అక్కడ ఒక అద్దం పెట్టినట్టు అవతల పక్క ఇది ఉన్నట్టు చక్కగా అది వారు ఇచ్చినట్టు కనుక ఆ భగవంతుడు నామం మనకి గురుముఖత వచ్చిందే అది లక్ష్యార్థం. ఆ లక్ష్యార్థమే నామం. ఆ భగవత్ నామాన్ని అది గురుముఖత వచ్చేసరికి ఆయన శక్తిని అంతా దానిలో పెట్టి మనకి ఇస్తున్నారు కనుక ఆ శక్తి మన లోపలికి ప్రవేశించి మనలో ఉండే చిల్లర గుణాలన్నింటినీ ప్రార్థన చేసేసాక అప్పుడు మన ధ్యానాన్ని దానినే ధ్యానం చేస్తూ ఉంటుంది.
కనుక మొదట కావాల్సింది ఏమిటి? నామం. నామం ధ్యానానికి ఆరంభం. ధ్యానం చేస్తూ ఉండగా ధ్యానంలో మనం ఎప్పుడైతే పరిపూర్ణం అవుతామో అప్పుడు మనకి ఆ ధ్యానం ద్వారా జ్ఞానం ఉత్పత్తితే స్వయం అన్నారు. అట్లా కనుక ఈ జ్ఞానం మనకి మనకి కావాలి అంటే ముందర ఏ కావాలి? అంతఃకరణ శుద్ధి అవ్వాలి. మన అంతఃకరణ ఇవన్నీ కూడా మనమే ఒక పాంచభౌతిక శరీరంతో చేయబడున్నాం. కనుక ఈ పాంచభౌతిక శరీరంలో ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయం కలిగినటువంటి మనం శుద్ధి అవ్వడం కోసమని అమ్మ మరి గురుమూర్తి మనకి ఇటువంటి పాంచాత్మిక దీక్షని ప్రసాదించారు. ఈ దీక్ష ఇప్పటితో వదిలేయకూడదు. దీక్ష అంటే ఏదో పళ్ళాలు పెట్టేసుకొని కొబ్బరికాయలు పెట్టుకొని ఇది కాదండి. అమ్మ చెప్పిన బోధ ఏదైతే ఉన్నదో దానిని మన మనస్సు నిండా పెట్టుకొని దానిని ఆచరణ చేసుకుంటే అది నిజమైన దీక్ష చేసిన వాళ్ళం అవుతాం. అంతేగాని మన ప్రవృత్తిలో మార్పు రాకుండా ఎన్ని దీక్షలు చేసినా వ్యర్థం. అది గురు మహారాజే చెప్పారు, నువ్వు ఎన్ని కోటి కుంకుమార్చనలు చెయ్యి, నీకు శరీరం శుద్ధి అవుతుందేమో కానీ నీ బుద్ధి మటుకు శుద్ధి అవ్వదు. బుద్ధి రావాలి అంటే ఏం చేయాలండి? మంచి నేర్పించాలి దానికి. ఆ మంచి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సత్సంగం వలన వస్తుంది, సత్పురుషుల వలన వస్తుంది. మహాత్ములు మనకి సత్యాన్ని బోధిస్తున్నారు, దానిని మనం అందుకోవాలి. ఒళ్ళంత చెబులు చేసుకొని మనం గురు బోధన వినాలి. ఇక్కడ పండిస్తున్నారా లేదంటే కాయలు ఇస్తున్నారా పువ్వులు ఇస్తున్నారా స్వీట్లు ఇస్తున్నారా ఇవి కాదు ముఖ్యం. మాతాజీకి మనం చీరలు పెడతామా? మాతాజీకి మనం ఇచ్చేది చీర ఏమిటండి? మన అజ్ఞానం అనే వస్త్రాలు ఆవిడకి ఇచ్చేసామనుకోండి, ఆవిడ తన ఒంటి మీద ఉన్న జ్ఞానం అనే వస్త్రాలు మనకి ఇచ్చేస్తారు. మనకి ఆవిడ ఒంటి మీద నుంచి వచ్చినటువంటి వస్త్రం శేష వస్త్రం అంటున్నాం కదండి. అప్పే ఆవిడ కట్టుకున్నది నాకేం నచ్చలేదు, నాకు ఇదే బాగుంది ఎంత అని అంటున్నా కర్మ కదా. మరి ఒక దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికో అలా సత్యనారాయణ స్వామి దగ్గరికో ఎక్కడికో వెళ్తే ఆ దేవుడి మీద వేసిన ఒక చేసిన శేష వస్త్రం మనకి ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతామండి మనందరం. మరి అమ్మ పెట్టుకుని చీర మనకి ఇస్తానంటున్నాడ, మనం తీసుకోకుండా నాదే బాగుందంటున్నాం. ఇదేమన్నా బాగుందా? మనలో ఎంతమందికి కావాలా అమ్మ పెట్టుకుని చీర ఒకసారి చేసి వెళ్తాడమ్మా? ఏ మొగాళ్ళకి అక్కర్లేదా అండి? మొగాళ్ళకి అక్కర్లేదా? మరి అది శేషవస్త్రం, జ్ఞాన వస్త్రం.
ఇంకా చాలా బాగుందండి. అక్కసం మల్లుడు దానం చేశాడు.
మరి అది నిజంగానే మరి ఆ జ్ఞానాన్ని పుచ్చుకున్న ఆ దానాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది దాని యొక్క ఆనందము విలువ. అందుకని అది భలే మంచి చౌకబేరం అవుతే అలాగ వచ్చేసేసి ఆవిడకి చీర పీకేస్తానని మట్టుగా అనుకోకండి. ఈ చీర కాదు ఆవిడ ఇచ్చేది, ఆవిడ ఇచ్చేటటువంటిది
ఇంతదాకా వచ్చింది తీసుకోవద్దంటుంది.
అయ్యో అది పీక్కుందనంటే
ఎన్ని గుండెలు పీక్కునండి
చూడండి.
చూడండి
ఆవిడ సవాలు చేస్తున్నారు చూడండి, పీక్కోండి. ఆవిడ ఇచ్చేస్తానండి, మనమే పీకడానికి వెళ్తల్లా. కనుక మన అందరం కూడా అమ్మకి తగిన బిడ్డల్లాగా చక్కగా ఈ పూజలు ఇవన్నీ ఒక ఎత్తండి. ఇవంతా చాలా చిన్న క్లాసులు. మనం వెళ్ళాలి, అమ్మ శేష వస్త్రాలను ధరించాలి. మనం అమ్మించే జ్ఞాన వస్త్రానికి మనందరం వారసులం అయిపోవాలి. అర్థమైందా? ఆ వస్త్రం కావాలి మనకి. అయ్యో
బాబు బోధామృతం,
బాబు బోధామృతం అనేటటువంటి వస్త్రం అది మనకేంటంటే మన దుమ్మంతా దొరుకుతుందండి బాబు. ఆ బాబు బోధామృతం ఉంది చూసారా? అదేంటంటే బాబుజీ అని చెప్పారు, భగవంతుడు చీపురు పట్టుకున్నవాడు అన్నారు. వారి బోధామృతంలో భగవంతుడిని మించిన చూసేవాడు లేడన్నారు. ఆయన ఆ చీపురు పెట్టి ఆయన తొడవడం మొదలు పెడితే మనలో ఇంకేమైనా ఉంటాయా? అలాగే ఆయన ఇప్పుడు కూడా అన్నారు, భగవంతుడిని మించిన మంగలి వాడు లేడన్నారు. ఆయన క్షవరం చేశారంటే మనకి ఇంకా అక్కడ ఏమీ ఉండడానికి వీలేదు. అది మన హృదయం, ఆయన చూసుకునేది హృదయం మాంగళికత్తుల బోర్గా ఉండకూడదు. అది చక్కటి తామర పుష్పం వికసించినట్టుగా సత్యము శాంతి దయా ప్రేమతో నిండిపోయిన హృదయం మీద నుంచి వచ్చేటటువంటి ఆ సువాసనలు ఎలా ఉంటాయి, ఎవరికైనా హాని కలిగించేటట్టుగా ఉంటాయా అని అడిగారు బాబుజీ. వారి బోధామృతం అమృతం అండి. మనం ఏ మోహముద్గరాలు చదవక్కర్లేదు, ఏ వివేక చూడాలండు చదవక్కర్లేదు, మరి బృహదారణ్యక ఉపనిషత్తు చదవక్కర్లేదు. ఆయన గురుమూర్తి బోధ చాలండి, ఒక్కటి కాదండి. జనన మరణ దుఃఖం అనేటటువంటిది మనకి ఇంకా ఎప్పటికీ శాశ్వతంగా లేకుండా తెలిసింది. గురు బోధ ఒక్కటే కనుక గురు బోధని శ్రవణం చేయాలి, చదువు వస్తే చదవాలి, దానిని అర్థం చేసుకోవాలి. ఏదో నావెల్ చదివినట్టుగా ఇలా ఇలా పేజీని తిరగేసి నేను చదివేశానంటే అది లాభం లేదు. గురుబోధ అమృతం మనకి అఖండంగా ఉన్నాయి. గురుబోధ అమృతం అనేటటువంటిది కనుక దానిని మనం అందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకుందాం. మనకి బోధ ఒక్కటే మనలో మార్పు తెస్తుందండి. మిగతా ఏం చేసినా శరీరానికే మార్పు, శరీరం కాదు మారవలసింది, బుర్ర మారాలి, బుద్ధి మారాలి. ఈ బుద్ధి మారడానికి గురు బోధే కావాలి. అది గురువు తెలుసు.
గురుమూర్తిని స్మరే నిత్యం గురోర్ నామధ.